శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సమస్త సన్మంగళాని సంతు.
నారద మహర్షి ఈ ప్రకృతి యొక్క వల్ల పడకుండా ఉండడం కోసం బ్రహ్మగారిని ప్రార్థించాడు. బ్రహ్మదేవ, సంసారం అంటే నాకు ఏనాడు కోరిక లేదు, గృహస్థాశ్రమం మీద లేదు, ఏ జన్మలో సుకృతమో మీరంతా కలిసి నాకు ఈ దివ్యమైన వీణ ఇచ్చారు, ఈ మహతి అనే వీణ వాయించుకుంటూ సమస్త లోకాలు తిరుగుతున్నాను, సమస్త లోకాలకి పాపం తొలగించే అవకాశం నాకు ఈ అన్నట. ఆయన ఎక్కడికి వెడితే అక్కడ హరిస్మరణ, హరికథ, తద్వారా మానవులకి దోషాలు తొలగిస్తాడు. అందుకే భాగవతంలో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పారు, వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకు చేయించు చెవుల పండుగ మాయించు నగాళి ఇట్టి మతి మరి కలడే. ఎప్పుడు చేతిలో ఉండే వీణ వాయిస్తాడు. ఆ వీణ వాయించేటప్పుడు పలికించేటటువంటి కథలు, గీతాలు అవి కూడా ముకుంద గీతములు, శ్రీకృష్ణుడి పాటలే పాడతాడు. జగత్తుకి చెవుల పండుగ చేస్తాడు. ఆయన ఉపన్యాసం చెప్పినా, ఆయన పాట పాడినా, ఆయన మాట్లాడినా సమస్త లోకాలకి బ్రహ్మానందం కలుగుతుంది, పండుగ అవుతుందిట. సమస్త పాపాలు ఆక్షణమే పటాపంచలు చేస్తాడు ఆయన. ఇటువంటి జ్ఞాని మరొకడు లేడు. అటువంటి వాడు బ్రహ్మదేవుణ్ణి సమస్త లోకాలని తరింపజేయడానికి తగిన మార్గం చూపించమంటే, నాయన మాట్లాడకుండా కైలాసానికి వెళ్ళు, శంకరుడు పండితుడు, లోకానందకరుడు ఆయన. శంకరుడే అసలు సంగీతం ఇచ్చినవాడు, సామగానం ఆయన సృష్టించింది, నాట్యం ఆయనది, వ్యాకరణం ఆ శివుడిచ్చిందే, అన్నీ ఆయన ఇచ్చాడు. ఆయన అనుగ్రహం ఉంటే ఇవన్నీ నువ్వు చేయగలవు, అక్కడికి పొమ్మన్నట. మాట్లాడకుండా ఆయన నమస్కారం చేసుకుని శివుణ్ణి ఆశ్రయించడానికి కైలాసానికి బయలుదేరాడు. ఎక్కడ దారి పొడుగుతా పవిత్రమైన వాతావరణం ఉన్నదట. అసలు పరమేశ్వరుడు అంటేనే, ఆ నామం వింటేనే శరీరం పులకిస్తుంది. శంకరుడు ఆయన మనశ్శాంతిని ప్రసాదించేటటువంటి వాడు. ఆయన శం అంటే సుఖము, శం కరోతి ఇది శంకర అంటే సుఖమును కలిగించువాడు, అందుకని శంకరుడు అన్నారు. శివుడు అంటే మంగళస్వరూపుడు అని అర్థం. అక్కడికి వెళ్ళాట, అది మనోహర దివ్యధామం అన్నారు. ధ్రువలోకం దాటాక ధ్రువుడి నక్షత్రం కనబడుతుంది, అక్కడ నుంచి లక్ష యోజనాల దూరంలో ఉందన్నారు. అది ఊహకు అందదు ఆ దూరం. అక్కడ ఉంటాడు ఆయన. మరి భూలోకంలో హిమాలయ పర్వతాల్లో కైలాసం, ఇది భూలోకంలో కూడా మానవుల కోసం భౌతిక కైలాసం అనే పేరుతో ఇక్కడ దర్శనమిస్తాడు. కానీ ఇది కైలాసం అనుకోకూడదు. ఇక్కడ కూడా ఆయన అటువంటి కైలాస వాతావరణం సృష్టించాడు. ఇది భూలోక కైలాసం, అసలు కైలాసం ఎక్కడో ఉన్నది, శరీరంలో కూడా ఉన్నది ఒక కైలాసం. ఈ త్రిశూలధారి పరమేశ్వరుడు అక్కడుంటాడు. యోగబలంతో ఆ మహాలోకాన్ని నిర్మించాట. అదంతా దివ్య రత్నముల సారంతో ఉంటుంది, స్వయం ప్రకాశకం అది. దానికేం దీపాలక్కర్లా, కరెంటు పోతే ఈ స్విచ్ మార్చి ఆ స్విచ్ ఇవ్వాల్సిన అవసరం దానికి అవసరం లేదు. మహాత్ములు, పవిత్రమైన మనస్సు కలిగిన వాళ్ళే అక్కడికి వెళ్ళగలడు. అసలు సాధకులలో పవిత్రత లేకపోతే శివుడి దాకా ఎక్కడికి వెళ్ళగలరు వాడు మహం? మీరు చూడండి, కృత్రిమత్వం లేకుండా మనస్ఫూర్తిగా లోపల ఏమి కాలుష్యం లేకుండా భగవద్ధ్యానం చేసేవాడికి ఎప్పటికైనా తొందరగా సిద్ధి కలుగుతుంది. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే రవ్వంత మనస్సులో కుళ్ళున్నా, కుతంత్రాలున్నా, కుట్లలున్నా ఆయన తిరిగకుండా ఉండవుగా, రానివాడు అక్కడికి. సాధకులు కొన్ని వేల జన్మలు ఎత్తుతారట. అందుకే ఎందుకని, ఎన్నో జన్మలు సాధన చెయ్యగా 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 మనఃకాలుష్యం తొలగుతుంది. మనోమలం తొలగకపోతే ఉపయోగం లేదు. ఒక మనిషి శరీరం అంతా మలం ఉన్నప్పుడు, చిన్నపిల్లలే మన కళ్ళెదురుగుండా మలం పూసుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? వాడు స్నానం చేస్తే కానీ మంచకరిస్తామా? ఒరే స్నానం చెప్పారా, పర్లేదు వెళ్ళి మంచం మీద పడుకోరా అని ఏ తల్లి అంత ఇంత ప్రేమ ఉన్న తల్లి కూడా? ముందు వాడినన్న చేయమంటుంది, లేదా తానే దగ్గర ఉండి వాడి మలం ప్రక్షాళన చేసి వాడిని పవిత్రుని చేసి అప్పుడు ఇంట్లోకి వెళ్ళనిస్తుంది, వంటింట్లోకి వెళ్ళనిస్తుంది, లేదా స్కూల్కి పంపుతుంది. పరమాత్ముడు అటువంటి వాడు. అందువల్ల ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు మన మనస్సులలో ఉండే మలం తొలగాలి, దోషం పోవాలి. వాళ్ళు ఆ లోకాన్ని, కైలాసాన్ని చూస్తారు. అది లక్ష యోజనాల వైశాల్యంతో ఉంటుందిట. విశ్వకర్మ అక్కడ శివుణ్ణి ప్రార్థించడానికి, శివుడికి సేవ చేయడానికి, శివలోకంలో అలంకారం చేయడానికి ఉంటాట. కానీ చిత్రం ఏమిటో తెలిసినా, విశ్వకర్మ జీవితంలో ఒక్క కోరిక నెరవేరాల. ఏమిటది? కైలాసానికి వైకుంఠానికి అలంకారం చేయాలనే కోరిక. స్వర్గలోకం దాటి అతను వెళ్ళలేకపోయాట, చెప్పాడు అక్కడ. విశ్వకర్మ కూడా ఆ శివలోకం చూడలేకపోయాడు పాపం. పాపం తక్కిన లోకాలు బ్రహ్మలోకానికి కాస్త అలంకారం చేయగలిగాట. సరే, దేవలోకానికి ఎలాగ విశ్వకర్మే శిల్పాలతో వాటితో అలంకారం చేసి ఉద్యానవనాలని వాటిని కాపాడాడు. ఒక కైలాసానికి మాత్రం, స్వామి నీ కైలాసంలో మంచి మంచి ఉద్యానవనాలు కడతాను, విగ్రహాలు చెక్కుతాను, మందిరాలు కడతాను అనుమతి ఇమ్మంటే అసలు అక్కడికి వెళ్ళే అవకాశం అలా. విశ్వకర్మ లాంటి దేవశిల్పికే కైలాసం చూసే యోగం రాకపోతే ఇంకా తక్కిన వాళ్ళకి ఎక్కడొస్తుందంత తీరిగ్గా. కానీ వస్తుంది మనశ్శుద్ధి ఉంటే. కేవలం శివ సేవకులు మాత్రమే ఈ సుస్పష్టంగా 25వ అధ్యాయంలో బ్రహ్మ వివర్త పురాణంలో ఈ బ్రహ్మకండలో చెప్పారు. మహాపవిత్రమైన మనస్సు లేకపోతే అక్కడికి వెళ్ళలేరు. పరమ శివభక్తులు అక్కడికి వెళ్ళగలుగుతారు. శివలోకం కోటానుకోట్ల సిద్ధులతో, శివ పార్షదులతో, పార్షదులు అంటే శివుడికి సేవ చేసి కాపలా కాసేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా జైవిజీలు అనే పిలువబడతారు. ఈ పోస్ట్ కదా, అది ఉద్యోగం పేరు జైవిజీలు అంటే. వాళ్ళందరితో నింపబడి ఉంటుంది. ఆ లోకంలో భైరవులు, మనకి ఇక్కడ కాశీలో ఒక్క భైరవుడు ఉన్నాడు, అటువంటి భైరవులు లక్షల మంది ఉన్నారట. క్షేత్రపాలకులు అక్కడ లక్షల మంది ఉన్నారు. అసంఖ్యాక నక్షత్రాలు ఆకాశంలో ఉన్నట్టే అక్కడ కామధేనువులు కొన్ని కోట్లు ఉన్నాయట. ఆకాశంలో నక్షత్రాలు ఎవడు లెక్కెట్టగలడు? చుక్కలు లెక్క పెట్టాలనుకుంటే వీడికి మిక్కిలి తలపోటు వస్తుంది తప్ప వీడి జీవితం సరిపోదు. అలాగే కామధేనువులు కూడా లెక్క లేకుండా కైలాసంలో ఉంటాయి. ఈ లోకం ప్రాకృత ఆకాశం, అది చిన్మయ ఆకాశం. ఇక్కడ మనకు పైన కనపడుతుంది ఒక ఆకాశం, దీన్ని ఏమంటామంటే ప్రాకృత ఆకాశం. మానవుడి కళ్ళకు కనపడే ప్రకృతి సంబంధమైన ఆకాశం, కానీ అది చిన్మయ ఆకాశం. అదే మన దహరాకాశం. అక్కడ భయం లేదు, మృత్యువు లేదు. నా మృత్యుహు తత్ర, అక్కడ మృత్యువు లేదట. వార్ధక్యం లేదు, రోగం లేదు, రొంపలు లేవు, దిక్కుమాలిన తలపోటు లేవు, వెన్నుపూసలు తప్పుకోవడాలు లేవు, దుఃఖాలకి స్థానం లేదు, ఏహి లేదు అక్కడ. అంత నిత్యారోగ్యం, నిత్యానందం, మరొకటి సుఖం తప్ప ఏం లేదు అక్కడ. ఉన్నారు దూరే సభా మండల మధ్యగం శివం దదర్శ శాంతం శివదం మనోహరం పద్మత్రినేత్రం విధు పంచవక్త్రకం గంగాధరం నిర్మల చంద్రశేఖరం. ఎక్కడో దూరం నుంచే చూచాడు నారద మహర్షి శివుణ్ణి. శ్రీకృష్ణానుగ్రహం వల్ల శివలోకానికి వెళ్ళగలిగాడు తప్ప లేకపోతే ఆయన వల్ల కూడా కాదు. అక్కడికి సభామండలం మధ్యలో ఉన్నాడు. ఆ శివుణ్ణి చూచాడు. ఆయన ఎలా ఉన్నాడో చెప్పారు. శాంతం, పరమశాంతంగా ఉన్నాడు ఆయన. శివదం, సుఖం, మంగళం ఇస్తాడు ఆయన. మనస్సుకి ఆనందం కలిగించే దివ్య మంగళ విగ్రహం అది. పద్మత్రినేత్రం, తామర పువ్వులాంటి కళ్ళు, మూడు కళ్ళు కూడా. ఆయన అసలు అందగాళ్లలో అందగాడటండి ఆయన. విధు పంచవక్త్రకం, ఐదు ముఖాలు కలిగిన వాడు ఆయన. ఈ చంద్రుని పైన రేఖగా ధరించాడు. గంగాధరం, జటల్లో గంగ ఉన్నది. నిర్మల చంద్రశేఖరం, స్వచ్ఛమైన చంద్రుడి పైకి, అది కూడా మచ్చలేని చందమామ ఉన్నాడు. చంద్ర రేఖే ఉంటుంది కాబట్టి పూర్ణచంద్రుడిలో మచ్చ కనపడుతుంది, కానీ రేఖలో ఏం మచ్చ ఉంటుంది అని చేత నిర్మలమైన చంద్రుణ్ణి ధరించాడు. ప్రతప్త హేమాభజటాధరం విభుం దిగంబరం శుభ్రం అనంతమక్షరం మందాకిని పుష్కర బీజమాలయ కృష్ణేతి నామైవ ముదా జపంతం సునీలకంఠం భుజగేంద్రమండితం యోగీంద్ర సిద్ధేంద్ర మునీంద్రవందితం సిద్ధేశ్వరం సిద్ధి విధాన కారణం మృత్యుంజయం కాలయమాంతకారకం. ఇంకా పరమాత్ముడు ఎలా ఉన్నాడు? స్వచ్ఛమై పుటం పెట్టబడిన బంగారంలా ప్రకాశిస్తున్నాయి ఆయన జడలు. బంగారపూర్ణంలో ఉన్న జడలు అనమాట. అవి కూడా తప్త కాంచనము అంటే ఎర్రగా అయిపోతుంది. బంగారం బాగా కాలిస్తే ఒక రకమైన ఎరుపు వస్తుంది. అలా ఉన్నాయి జడలు. ఆయన సమస్త లోకేశ్వరుడు, దిగంబరుడు ఆయన. వస్త్రాలు లేనివాడు, సమస్త దిక్కులే ఆయనకి వస్త్రములు. శుభ్రమైన వాడు ఆయన, అనంతమైన రూపం ఆయనది, నాశనరహితుడు, అక్షరుడు ఆయన. ఆకాశగంగలోని పద్మాల బీజాలుంటాయే, ఆ తామర కాయలతోటి ఓ మాల చేత్తో తీసుకుని తామర కాడలు ఆ బీజాలు వాటితోటి మాల చేసుకుని ఆ మాలతో కృష్ణ కృష్ణ అని చెప్పిస్తున్నాడు. జపమాలగా తామర కాడలు వాడాడు అన్నమాట. నిరంతర శ్రీకృష్ణ నామ జప పరాయణుడు ఆయన. నీలమైన కంఠం కలిగిన వాడు ఆయన. సర్పాలు చక్కగా హారాలుగా అలంకారం చేసుకున్నాడు. యోగీంద్రులు సిద్ధేంద్రులు మునీంద్రులు నమస్కారం చేస్తున్నారు ఆయనకు. సిద్ధేశ్వరుడు ఆయన. మృత్యువుని ఎడంకాలతో తన్ని మరీ జయించిన వాడు ఆయన. ప్రసన్న హాస్యాస్య మనోహరం పరం విశ్వాశ్రయాణాం శివదం వరప్రదం నదాసు సదాసు తోషం పవరోగవర్జితం భక్త ప్రియం భక్త జనైకవంతం. అంతట ఆశుతోషుడు అన్నారు ఆయన గురించి చెబితే. భగవంతుడు ఎప్పుడు తొందరగా దొరకడు. ఈ ఒక్కడే అలా ప్రార్థించిన వెంటనే శివ అంటే తక్షణం సంతోషించి దగ్గరకు వస్తాడట. అందుకే ఆశుతోషుడు అన్నారు ఆయన. తొందరగా ప్రసన్నమయ్యేవాడు అని. భవరోగవర్జితం, ఈ పుట్టడం అనే భయంకరమైన వ్యాధులు లేనివాడు ఆయన. భక్త ప్రియం, భక్తులకు చాలా ఇష్టుడు ఆయన. భక్త జనైక బంధుం, తన భక్తులకు తానొక్కడే బంధువు ఆయన. ఎవరైనా భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే వాళ్ళ దగ్గరికి పరుగు పరుగును పెడతాడు. అటువంటి సోలధారిని పరమాత్ముడిని చూచాడు, పులకించిపోయాడు. నారద మహర్షి సమీపానికి వెళ్ళాడు, కాళ్ళ మీద పడిపోయాడు, తలవంచాడు, నమస్కారం చేశాడు. మూడు తంత్రులు ఉన్నాయట ఆయన వీణకి. దాన్ని మోగిస్తూ శ్రీకృష్ణుడిని శివుడిని కలిపి గుణ సంకీర్తన చేశాడు. ఎంచేతంటే జ్ఞానులు ఎప్పుడూ శివుడికి కేశవుడికి భేదం పాటించకుండా చేస్తారు. ఆ ఇద్దరూ ఒకటే అనే జ్ఞానం కలిగిన వాడికి ఎప్పటికీ కష్టం ఉండదు. ఆ ఇద్దరికీ భేదభావం పాటించేవాడు ఎన్ని యుగాలైనా మోక్షం పొందడు. అందుకే శ్రీకృష్ణ గుణనామ సంకీర్తనం చేశాడు ఆ మహాత్ముడు. శివుడు చూశాట, బ్రహ్మమానసపుత్రుడు, నిరంతరం భక్తి తప్ప మరొకటి ఎరగనివాడు. అటువంటి ఆ నారదుడిని చూచి గౌరవించి ఆశ్చర్యం ఏమిటంటే నమస్కారం చేసి ప్రార్థించిన నారదుడికి రత్నాల సింహాసనం చూపించి కూర్చోమన్నట్ట, ఆసనం ఇచ్చాట. కానీ సాక్షాత్తు జగద్గురువు శివుడు ఆసనం ఇస్తే అది గౌరవం, అందులో సందేహం లేదు. ఈయన మాత్రం కూర్చోలేదు. స్వామి, నీవు కృపాస్వరూపుడు గనక రత్న సింహాసనం ఇచ్చావు, అయితేనేం, పరమాత్ముడి దగ్గర ఎక్కడ కూర్చోవాలో నాకు తెలుసు అని నిలబడ్డట. అక్కడే పొరపాటున కూర్చోవాల, స్వామికి ఎదురుగుండా రెండు చేతులు కట్టుకుని అలాగే ఉన్నాడు. బతివాలుగా బతికివాలుగా కింద కూర్చున్నట్టు వీళ్ళు పాదాల దగ్గర. పాదాల దగ్గర నా స్థానం తప్ప నువ్వు కుర్చీ ఇచ్చావు కదా, నేను కుర్చీ మీద నేను ఎత్తు మీద ఎక్కి కూర్చొని స్వామి అన్నాడు. అందుకే నారదుడు పరమజ్ఞాన్ అన్నారు. ప్రారంభంలో వినయంగా నిలబడే ఉన్నట్టు, ఎంతసేపటి కూర్చోడుగా కూర్చోడు ఆయన. ఆయన భక్తిభావంతో శివుడికి అనేక ప్రణామాలు అర్పించాడు. రెండు చేతులలో జోడించి నమస్కారం చేశాడు. దానినే ముకుళిత హస్తము అంటే తామర ఎలా అయితే మొగ్గలాగా ఎలా ముడుచుకుంటుందో అలాగే రెండు చేతులు ఒక ముకుళితము అంటే మొగ్గగా చేయబడిన అన్నమాట, జోడించి నమస్కరించాడు. ఆ తర్వాత ఇదివరకు గంధర్వరాజుగా ఉన్నప్పుడు నేర్చుకున్నది, తన భార్య మాలావతి ఇచ్చినది మళ్ళీ రెండోసారి ఆ శివస్తోత్రం కవచం ఎన్ని జన్మలెత్తినా మర్చిపోయాడు ఆయన. ఆ శివస్తోత్రం చేశాడు. చేసి శివుడి ఆజ్ఞ స్వీకరించి స్వామి పార్శ్వం మీద అప్పుడు చిట్ట చివరికి బతిమాలగా ఆయన ఇచ్చిన రత్న సింహాసనం అలంకరించాట. అప్పటి కాని కూర్చోలే, స్తోత్రాలు చేసి పర్వాలేదు ఆయన, ఎక్కువసేపు కింద కూర్చుంటే కాళ్ళు కొంచెం బెడుకుతాయి, ఇబ్బంది పెడతాయి, జ్ఞానం పొందడానికి వచ్చావు, నేను ఆజ్ఞాపించాను కాబట్టి కూర్చోమన్నాక ఆయన ఇచ్చిన ఆసనం, అది కూడా ఆయన కంటే తక్కువ స్థానంలో కూర్చున్నాడు. ఆ తర్వాత శివుణ్ణి నారదుడు వినయంగా అడిగాట, స్వామి ఏమి చేస్తే మానవులు తరిస్తారు? నా కోరిక ఒకటే, అసలు ఆయన ఎందుకు వచ్చాడు? సమస్త లోకాలని పవిత్రుల్ని చెయ్యాలి. సమస్త లోకాలలో ఉన్న మానవులకి ఏమి చెయ్యడం వల్ల, ఏ ఆచారంతో నడుచుకోవడం వల్ల మంచి వాళ్ళు అవుతారో అవి బోధించాలి, జ్ఞానం బోధించాలి. వాళ్ళకి బోధించడం వంకతోటి నేను తరించాలి, దీనికి మార్గం చెప్పమన్నట్ట. ఇది నా మనోభీష్టం, ఇంతకంటే లేదు. లోకశ్రేయస్సు. చాలా ఆనందపడ్డాడు ఆయన. కుమారా, ముందు నీ మనస్సంకల్పానికి నేను మెచ్చుకుంటాను, అభీష్ట సిద్ధిరస్తు అన్నాడు ఆయన. ఎందుకంటే లోకశ్రేయస్సు కోసం ఆడొస్తాడు సాధారణంగా. నాకు ఆ కోరిక ఉంది, ఈ కోరిక ఉంది, ఈ ప్రపంచమంతా కొనాలనుంది, ఏలాలనుంది అంటాడే తప్ప, లోకము దీనివల్ల శ్రేయస్సు పొందాలి అని అనుకునేవాడు అరుదుగా ఉంటారు. నీ అలాంటి వాడివి, నీకు దీవిస్తున్నాను. ముందుగా నీకు శ్రీకృష్ణ భక్తి ఉన్న కారణం చేత ఆశీర్వచనం ఇస్తున్నాను. మహాత్మా, నన్ను మెచ్చావు గనక అసలు లోకాన్ని పండితులైన విప్రులు బాగు చేయాలి. వాళ్ళు ధర్మం తప్పితే సమస్త లోకం నశిస్తుంది. ఎందుకంటే 10 మందికి బోధన చేయవలసిన వాళ్ళు. వీళ్ళు ఎలా నడుచుకోవాలో, ఆఖిరికాచారాలు ఏమిటో అవి చెప్పు. వాళ్ళు ఎలా నడుచుకోవాలో వాళ్ళకి బోధించి తద్వారా తక్కిన ప్రజానీకం అందరినీ బాగుపడేందుకోసం నేను కృషి చేస్తానన్నట. ఎందుకంటే సహజంగా ఇప్పుడు అప్పుడు కూడా ఎప్పుడైనా సరే లోకంలో తాను చేయవలసిన పని సక్రమంగా ఈ విప్రుడు చేయకపోతే వీడి వల్ల లోకం నశిస్తుంది. ఒక్క పాడైన బ్రాహ్మడి వల్ల 100,000 మంది పాడైపోతారు. అందువల్ల సరైన మార్గంలో నడుచుకోని విప్రజాతి లోకానికి శ్రేయస్సు బదులుగా నష్టం కలగజేస్తుంది. అదృష్టితో అడిగాను నేను అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, నాయన అసలు ఎవరికైనా ఆచారం అనేది అవసరమే. ఆచారము వల్ల జనులకు అన్నాడు అంతేగాని ఫలానా వాడికనే చెప్పాలి. ఆచారం అందరికీ అవసరమే. అందులో కొంచెం చదువుకున్నవాడు కాబట్టి వీడికి మరింత అవసరం. సంస్కృత పాండిత్యం ఉన్న కారణం చేత ముందు తాను సంస్కరింపబడకుండా ఇతరులకు ఏం చెబుతాడు? ఇతరులకు ఒక పని చెప్పే ముందు నువ్వు ఇది చెయ్యాలి. తాను స్వీట్ బాగా పీకదాకా తింటూ ఇతరులు మాత్రం స్వీట్ తినద్దంటే ఎలా కుదురుతుంది మరి? అంచేత ముందు తాను ఆచరించి చెప్పాలి. దేనికైనా తాను కాలినడకన ఏ కేదారమో ఎక్కిన తర్వాత మీరు కూడా ఎక్కండి అని చెప్పాలి. నేను గుర్రం ఎక్కువస్తాను, మీరు మొత్తం నడిచిరండి అంటే ఎలా కుదురుతుంది? అంచేత ఎక్కడైనా ముందు తాను ఆచరించి తాను చేసి చూపించి ఇతరులకి చూపించాలి. అందువల్ల చెబుతున్నా విను, ప్రతిదినము బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ఉత్తమమైన ఆచారం. దీనివల్ల మానవుడికి ఆరోగ్యం బాగుంటుంది. లేచిన వెంటనే పవిత్రముగా మలమూత్ర విసర్జన చేసుకుని శరీరాన్ని ఉంచుకోవాలంటే ఇవి లోపల ఉన్నంత వరకు శరీరంలో అనారోగ్యం ప్రబలుతుంది. కనుక వ్యాయామం చెయ్యాలి ఎంతో కొంత. తర్వాత రాత్రి కట్టుకున్న బట్ట అటు సూర్యుడిని పొడిచిన వెళ్ళి కట్టకూడదు. చాలామంది చేసే పని ఇదే, స్నానం చేయక వెళ్ళి దిక్కుమాలి బట్ట కడతారు. ఒకప్పుడు ధర్మరాజు జోదంలో ఓడిపోయినప్పుడు, ఐశ్వర్యం పోయినప్పుడు, పాండవులు అందరూ కూడా అడవికి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి ఏడ్చిందిట. ఎందుకని? ధర్మరాజును వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళను? 14-12 ఏళ్ళు ఆయనకి అరణ్యవాసంలో, 1 ఏడు అజ్ఞాతవాసంలో దూరంగా ఎలా ఉండను? చాలా కష్టం ఇది. ఎందుకు వదలకూడదు ధర్మరాజుని? దురదృష్టవశాత్తు జోదంలో ఓడిపోయాడు. ఇది పరీక్ష. పరీక్ష వల్ల తాత్కాలికంగా కొంత దూరంగా ఉండవలసి వస్తుంది. అయినా ఆయన వదలలేనంది. ఎందుకు వదలలేదట? మొట్టమొదటి చెప్పింది, కట్టి విడి చిన్న గొడ్డ కట్టడా రాజు అని. ఒకసారి కట్టిన గొడ్డ విడిచిన తర్వాత మళ్ళీ కట్టట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ బనీ నిప్పి మళ్ళీ దిక్కుమాలను ఆ చెమట బనీనే వేసుకొని మళ్ళీ ఆ చొక్కా వేసుకొని రైల్లో ప్రయాణం చేసేటప్పుడు 6 రోజుల పాటు అదే దిక్కుమాల బట్ట కట్టకూడదు. అది చేస్తనేమో అది. సరే, అది ఇంకా కాస్త మార్గమధ్యం. ఏం చేద్దంటే స్వగృహే పూర్ణమాచారం మార్గంలో లేదు పొమ్మన్నారు కాబట్టి స్వగృహంలో ఉన్నప్పుడు పూర్తిగా ఆచారంతో ఉండాలి. పతి శూద్రవద ఆచరిస్తున్నారు. అంచేత ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనీసం కట్టిన గొడ్డ మళ్ళీ కట్టకూడదు. డ్రాయర్లు కానీ, బనీళ్ళు కానీ, తువ్వాళ్ళు కానీ, ఇవి కానీ, ఆ బట్టలు కానీ మళ్ళీ ఉతకకుండా కట్టకూడదు. ఇది సుస్పష్టంగా ఆ వస్త్రం త్యజించాలి. శుద్ధ వస్త్రం ధరించు. అది ఖరీదైనదైనా ఇంకోటైనా కాదు, మనకి ఉతికి ఆరవేసిన పవిత్ర వస్త్రం అయి ఉండాలి. తర్వాత బ్రహ్మరంధ్రం మీద చక్కగా ధ్యానం చెయ్యాలి. అక్కడ అది సూక్ష్మమైన నిర్మలమైనటువంటి జగన్మాతృతత్వం అక్కడ ఉంది, సహస్రదళ పద్మం. అందుకే గురువుని ఎప్పుడూ సహస్రార కమలంలో ధ్యానం చేయమన్నారు. కళ్ళు మూసుకుని ఈ ధ్యానం చేసేటప్పుడు గురువుని ఇక్కడ భావించాలట. ఇది గురుస్థానం. గురువుని సహస్రార కమలం మీద, బ్రహ్మరంధ్రం మీద ధ్యానం చేసిన వాడు ఉత్తముడవుతాడు. రాబోయే కాలాల్లో పండితుడవుతాడు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా వాడికి విముక్తి లభించే అవకాశం వచ్చి తీరుతుంది. అందువల్లే ధ్యానం చేస్తున్నప్పుడు బ్రహ్మరంధ్రస్థితమైన సహస్రదళ కమలం మీద ఎలా ధ్యానం చేయాలి గురువునో చెప్పారు. గురువు ప్రసన్నంగా ఉన్నట్టు, కూర్చుని ఉన్నట్టు, అక్కడ ఆయన పైగా చిరునవ్వు చేస్తున్నట్టు, మందహాసం చేస్తున్నట్టు, వ్యాఖ్యాన ముద్రలో ఆయన హస్తం ఉన్నట్టు, శిష్యుడి మీద ప్రేమ ఉన్నట్లు ఇలా భావించాలట. గురువుని ధ్యానం చేసేటప్పుడు కూడా, బాబు మా గురువు గారు నా సహస్రార కమల మీద ఉన్నారు అని ధ్యానం చేశాం, అప్పుడు మళ్ళీ ఆ గురువు రూపాన్ని ఇలా ఊహిస్తే ఆ రూపం అలాగే ప్రత్యక్షమవుతుంది. ఊహ ఏమి చేస్తామో అది ప్రత్యక్షం అవ్వాలి. ఆ ఊహ చేసేటప్పుడు మా గురువుగారు కోపిష్ఠాడులో ఉన్నాడు, పళ్ళు బయటికి పెట్టాడు, కళ్ళు బయటికి పెట్టాడు అనుకోకూడదన్నారు. ప్రసన్నంగా ఉన్నాడు మొట్టమొదటిది, చిరునవ్వు నవ్వుతున్నాడు, వ్యాఖ్యానం చేస్తున్నట్టు ఉంటుంది ఆయన రూపం, మా శిష్యుల మీద ఆయనకి అపారమైన ప్రేమ, శిష్యులకి ఎప్పుడూ బోధ చేయడానికే ఆయన ఆగ్రహిస్తాడు. ఒకవేళ ఆగ్రహిస్తే ముఖమంతా ప్రసన్నం. చెప్పారు ఇక్కడ వరుసగా, శాంతం, శాంతాకారుడైన, నిత్య సంతుష్టం, నిత్యం సంతోషంగా ఉంటాడు, పరబ్రహ్మస్వరూపిణం, పరబ్రహ్మస్వరూపుడు ఆయన. ఇలాగే ఎప్పుడు, అసలు గురువుని ఎప్పుడు ధ్యానం చేసినా ఇలాగే ఉండాలి. అందుకే పూజామందిరంలో గురువు పటం పెట్టుకునేటప్పుడు కూడా నవ్వుతున్న గురువుగారి పటం పెట్టుకోవాలన్నమాట అని బిగుసుకుపోయిన గురువుగారి పటం పెట్టుకోవద్దన్నారు. ఆ తర్వాత నిర్మలం, శ్వేతం, సహస్రతల విభూషితం, విస్తృతం, ఇది హృదయ పద్మం. ఈ హృదయ పద్మంలో ఇష్టదేవత. చాలా ఆశ్చర్యకరం ఇది అసలు ధ్యానం అంటే. ఇది సదాచారం, ఇది అసలు శాస్త్రసమ్మతం. గురుస్థానం సహస్రార కమలం. మరి మన ఇష్టదేవత ఉందిగా, గురువుగారు అమ్మవారి మంత్రం ఇచ్చాడో, కృష్ణుడి మంత్రమే ఇచ్చాడో, విష్ణు మంత్రమే ఇచ్చాడో, సూర్యారాధన ఇచ్చాడో, శివ మంత్రమే ఇచ్చాడో, ఆ మంత్ర అధిష్టాన దేవతని మన హృదయంలో చేర్చాలి. అంటే హృదయస్థుడేమో దైవం, సహస్రదళ పద్మస్థుడేమో గురువు. గురుస్థానమే ఎక్కువ ఇచ్చారు చిత్రంగా, హృదయం కంటే పైభాగం ఇచ్చారు గురుస్థానం. తరువాత ఏ దేవతకి ఏ ధ్యానమో ఏ రూపము చెప్పబడ్డాయో అదే ధ్యానం చెయ్యాలి. లలితా సహస్రనామంలోని మంత్రాలు ఇస్తే అందులో సింధూరారుణ విగ్రహమే చెప్పాలి. బాలామంత్రం పుచ్చుకున్నటువంటి వాడు హ్రీంకారాసన గర్భితారణ శిఖం ఆ ధ్యానమే చెయ్యాలి. ఈ విధంగా అందులో వాటిల్లో చెప్పబడిన ధ్యాన రూపాదులను ఆ హృదయంలోకి ధ్యానంలోపు తీసుకురావాలి. తర్వాత ఎప్పుడైనా ఇలాంటి ధ్యానం చేసే ముందుగా మేము రేపటి నుంచి ఇలా చేద్దామనుకుంటున్నామని గురువు అనుజ్ఞ పొంది చెయ్యాలి. తర్వాత ముందు గురు ధ్యానం చేసి నమస్కారం చెయ్యాలి. ఈ కార్యక్రమాల్లోకి వెళ్లే ముందు గురువుని విధ్యుక్తంగా పూజించాలి. ఇష్టదేవత ధ్యానం తర్వాత చెయ్యాలి. అసలు గురువే ఇదంతా ప్రత్యేకంగా ఈ 120వ పేజీ నుంచి అన్నీ వచ్చే దాంట్లో సాధకుడికి గురువు ఎటువంటి వాడో చెప్పుకొచ్చారు. సాధకులకి చెప్పారు, రోడ్డు మీద తిరిగే వాళ్ళకి కాదు, మేము సాధన చెయ్యాలని కోరుకున్న వాళ్ళకి. గురువు సమల సకల దేవతా స్వరూపాలను దర్శింప చేయగలిగిన వాడు ఆయన. అందుకే ఆయనే అసలు దేవత. ఆయన తన ఇష్టదేవతా మంత్రాన్ని, పూజా విధానాన్ని, జపాన్ని చేస్తాడు. మనం జపం ఎలా చెయ్యాలి, పూజ ఎలా చెయ్యాలి ఎప్పటికప్పుడు తెలుసుకునే చేయటం మంచిది. ఒకసారి తెలుసుకున్నాక మళ్ళీ అన్నాడు కూడా, ఇంతే జపమాల మీరు నిన్న ఇలా చెప్పారా ఇలా చెప్పారా అని ఒకసారి అడగకూడదు. చెప్పినప్పుడు ధారణ చేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గురువు అంటే ఏమిటి? అసలు ఇష్టదేవతను దర్శించాకే ప్రజలు వాడు చెప్పే మాటలకు విలువిస్తారట. అందుకే ఆ గురువు వెంట పడతారట. వాడి దగ్గరికి వెళ్తే మనకు ఆనందం కలగడానికి గల కారణం ఇష్టదేవతా దర్శనం చేశాడు. చెయ్యకపోతే వాడికి సరస్వతీ ప్రసన్నం అంతలా ఉండదు పొమ్మన్నారు. కానీ ఇష్టదేవత మాత్రం ఈ గురువును చూడలేట ఆశ్చర్యకరం. కొంతకాలం పోయాక సాధకులు నిత్యం ఆ గురువుని చూడగలుగుతారు, కానీ ఇష్టదేవతని చూడలేరు. ఎందుకు చూడలేరంటే ఇష్టదేవతకి గురువు అంటే చాలా ఇష్టం. ఆ గురువుని సంపూర్ణంగా భక్తితో వీడు ఉపాసిస్తున్నాడని తెలిస్తే కానీ ఆ ఇష్టదేవత హృదయంలో కనపడదని చెప్పారు. ఎవరికైనా తాను ఉపాసన చేస్తున్న దేవుడు హృదయంలో ధ్యానం చేయగానే కనబడితే వాడికి గురుభక్తి ఉన్నట్టే పొమ్మన్నారు. నాకు గురుభక్తి ఉంది అని ఎవరన్నా నిరూపించుకోవాలంటే వాళ్ళకి వాళ్ళకే హృదయంలో తన ఇష్టదైవం కనపడతట. ఆ హృదయస్థుడైన జనార్దనుడు అమ్మవారు ఆ రూపం ప్రత్యక్షం అవ్వాలి. అందువల్ల గురువు ఇష్టదేవత కంటే గొప్పవాడు అన్నారు. ఇందులోదే ఈ శ్లోకం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్వై శ్రీ గురవే నమః. అందువల్ల ఏం చెప్పారు, ఈ 26వ అధ్యాయంలో గురువు సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు. ఎందుకని, శిష్యుల్ని ముందు సృష్టి చేశాడు, వాళ్ళని చేరదీశాడు. ఆ తరువాత మంత్రమిచ్చి వాళ్ళని పోషించాడు విష్ణువు. తర్వాత మంత్ర అధిష్టాన దేవతలో కలిపేస్తున్నాడు. కొంతకాలానికి తాను ఏ దేవతను ఉపాసిస్తున్నాడో సాధకుడు ఆ దేవతలో కలిసిపోతట. ఆ దేవత లోకానికి ఎడతట. లయం చేసేది మహేశ్వరుడు. ఈ గురువు కూడా తన ఇష్టదేవత స్వరూపంలో శిష్యుణ్ణి లయం చేస్తున్నాడు గనక మహేశ్వరుడు. ఆయనే సాక్షాత్ పరబ్రహ్మ. ఆయన్నే ఆద్య ప్రకృతి హీ అంటున్నది ఇందులో. అంటే సాక్షాత్ ఆ జగన్మాత దుర్గాదేవి ఆయనే. చంద్రుడు ఆయన, అగ్ని ఆయన. చంద్రుడని ఎందుకన్నారు, చంద్రుడు ఓషధీకారకుడు. ఓషధులు రోగాలు తొలగిస్తాయి. అందుకే ఈయన భవరోగములను మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా నిత్యం సంసారంలో అనేకమైన కష్టాలు పొందుతున్నాం, చికాకులు పొందుతున్నాం, మనకు వచ్చేటటువంటి అశాంతులన్నీ నీకవు, కోరికలన్నీ నీకవు, ఇవన్నీ రోగాలు. ఈ రోగాలన్నిటినీ తొలగిస్తాడు కాబట్టి భిషజే భవరోగిణాం, భవరోగములకు వైద్యుడు అన్నారు గురువు గారిని. అందువల్ల ఓషధీకారకుడైన చంద్రుడితో సమానుడు ఈ గురువు. తర్వాత అగ్ని సమస్త పాపాలని పటాపంచలు చేస్తూ దూదిని ఎలా కాల్చేస్తుందో అగ్ని, ఈయన కూడా పాప అనే పాపం అనేటటువంటి తోలములను తొలగిస్తాడు. దౌర్భాగ్య తోల వాతూల అని అమ్మవారి యొక్క సహస్రనామంలో ఒకటి ఉన్నది. దౌర్భాగ్యములు అంటే సంపదలు లేకపోవటం, కష్టాలు ఇవన్నీ అనమాట. భాగ్యం అంటే సంపద, దానికి వ్యతిరేకం దౌర్భాగ్యం. ఈ భాగ్యములు లేని దారిద్ర్యములు అనేటటువంటివి తోల తోలము అంటే దూది. దానికి అమ్మవారు వాతూల, వాతూలం అంటే గాలి అన్నమాట. ఒక ఆయన పరుపు చేసుకుందామని ఇంటి బయట దూది ఎండ వేశాడు. ఆ దూది మీదకి పెద్ద గాలి రాగానే దూది అంతా ఏమైపోయింది, ఎగిరి కొట్టుకుపోయింది. అమ్మవారు దౌర్భాగ్యతోల వాతూల. గురువుగారట దౌర్భాగ్యమని ఆ దూదిని భస్మం చేసేస్తాట, ఎగరగొట్టడం కాదు ఏకంగా. అందువల్ల ఆ అమ్మ ఎంతో, ఈ గురువు అంతే. ఇక సూర్యుడు కూడా, ఆయన సూర్యుడు వస్తేనే ఈ భూమి మీద రోగాలు ఉండవు చాలా వరకు. లేకపోతే బ్యాక్టీరియా పెరిగి సూక్ష్మక్రిములు 4 రోజులు ఏకదాటిగా వర్షం పడితే సూర్యుడు కనపడకపోతే బాబో సూర్యదేవ ఎప్పుడు వస్తావురా అని ఎదురు చూస్తాం మనం. అన్నిటికీ మూలకారకుడు జ్ఞానప్రదాత ఆయన, ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు, ఆరోగ్య స్వరూపుడు ఆయన. అటువంటి ఆరోగ్య స్వరూపుడైన సూర్యుడే సాక్షాత్ పరమాత్ముడు అంటే, ఆ గురువు అంటే. ఆయనే వాయుస్వరూపుడు ఆయన. వాయు ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా శరీరాన్ని అంతఃకరణాన్ని శుద్ధి చేసి ప్రాణం నిలబెడుతోంది గురువు. అటువంటి ప్రాణస్వరూపుడు ఆయన. జలాది దేవత వరుణుడు, ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే బంధువు, ఆయనే పరబ్రహ్మ, ఆయన పరమాత్మ. గురువు కంటే పూజ్యుడు మరొకడు లేడు, లేడు లేడు అన్నారు. అందుకే నా గురోరంజం విద్యతే, గురువు కంటే అన్యము నాకు లేదు అని ధ్యానం చేయమని శివుడు నారదునికి చెప్పాడు. ఇప్పుడు 14వ శ్లోకంలో ఏం చెప్పాడు, 26వ అధ్యాయంలో ఇంతవరకు 13 శ్లోకాల్లో గురుస్తుతి చెప్పి ఇప్పుడు 14వ అధ్యాయంలో అభీష్టదే వేరుష్టే చ సమర్థో రక్షణే గురు నసమర్థ గురౌరుష్టే రక్షణే సర్వదేవత. ఈ 14వ శ్లోకం రాసుకోవలసిన గొప్ప శ్లోకం. ఒక వ్యక్తి గురువు ద్వారా ఉపాసన పొంది ఒక దేవతని పూజ చేస్తున్నట్ట. ఇంతలో వీడేదో చిన్న పొరపాటు చేశాడో ఏదో చేశాడు, ఇష్ట దేవతకు కోపం వచ్చింది. వెంటనే ఆ దేవత కోపగించి, ఎరా నువ్వు తప్పు చేసావు అని. సాధారణంగా ఎప్పుడు ఇష్టదేవత కోపించదు, కానీ ఎప్పుడో అరుదుగా వస్తుంది. ఆ దేవత కోపించి నీ అంతు చూస్తానందిట. తక్షణం వాడు ఏం చేశాట, ఇష్టదేవత నా మీద కోపించిందనగానే గురువుని తలుచుకున్నట్ట. వెంటనే గురువు గారిని తలుచుకోగానే ఇష్టదేవత కోపం పోయిందిట. అందుకే ఏమన్నారు, అభీష్టదేవే రుష్టేచ, తాను ఉపాసించి తాను పూజించే దేవతకి కోపం వస్తే సమర్థో రక్షణే గురు, ఆ దేవత కోపం నుంచి గురువు కాపాడతాడు. గురువు గారు మాత్రమే దేవతల ఆగ్రహం నుంచి కాపాడగలడు. కానీ గురువు గారికే కోపం వస్తే రక్షణే సర్వదేవతాః న సమర్థాః, సమస్త దేవతలు కలిసినా వాణ్ణి మాత్రం రక్షించలేరు. అందుకే గురువుకి కోపం తెప్పించకూడదు. ఇష్ట దేవతకి కోపం వస్తే గురువు రక్షిస్తాడు, గురువు కోపగిస్తే ఎవడు రక్షించలేడు. అందుకు మళ్ళీ గురువే రక్షించాలి. మనం అలాంటిది కూడా చూసాం. ఇదిగో యాజ్ఞవల్క్యుడు తన గురువు వైశంపాయనుడికి కోపం తెప్పించాడు. కోపం తెప్పిస్తే విద్యలన్నీ కక్కేయమన్నాడు, కక్కేశాడు ఆయన. చివరికి దిక్కు లేక జన్మలెత్తి ఆ సూర్యుడిని ప్రార్థించి నానా కష్టాలు పెడితే మళ్ళీ వైశంపాయనుడి కాళ్ళకి దండం పెడితేనే నీకు విద్యలు ఇస్తానన్నాడు సూర్యుడు కూడా. చివరికి మళ్ళీ ఆయనకి దండం పెట్టాకే సూర్యుడు ఆయనకి విద్యలిచ్చాడు. కాబట్టి గురువు మళ్ళీ ప్రసన్నుడైతే తప్ప ఆ వ్యక్తిని ఇంకెవ్వడూ కాపాడలేడు. అందుకే పరశురాముడు మొదలైనటువంటి వాళ్ళు శివుడిని అంత ధ్యానం చేశారు. పరశురాముడు శివుడికి నిత్య శిష్యుడు అన్నమాట. శిష్యుడు శివుడికి చాలామంది ఉన్నారు, అందులో పరశురాముడు ఉత్తమ శిష్యుడు అన్నమాట. ఇంకంత భక్తుడు మరొకడు ఎవడు లేడు. శివధనుర్భంగం చేస్తే అందుకే రాముడి మీద కోపగించి వచ్చాడు ఆయన, నా గురువు గారి విలువ విరగొడతావా అని. అంతేగాని రాముడు కూడా ఆ గురువు గారే అని అర్థం చేసుకోలేక తర్వాత అర్థమయ్యింది, వేరే విషయం. మనకు అలాగే పురాణాలలో ఎంతోమంది గురించి చెప్పుకొచ్చారు. సాక్షాత్తు బలరాముడి దగ్గర భీముడు కొంతకాలం విద్య నేర్చుకున్నాడు, సరే దుర్యోధనుడు ఎక్కువ కాలం నేర్చుకున్నాడు. భీముణ్ణి తన దగ్గరికి పిలిచి ఒక రాడు, రుక్మిణీదేవి అన్నగారు రుక్మి అనేవాడు భారతంలో వస్తుంది కదా. ఏమయ్యా ఈ యాదవుల సహాయం నీకెందుకు, నేను నీకు సాయం చేస్తాను, ఈ కౌరవులను జయిస్తాను, ఈ దిక్కుమాల వాళ్ళు బలరాముడిని వాళ్ళని గెంటై అన్నట్ట. అప్పుడు భీముడు గదెత్తి ఇంకో మాట మాట్లాడేవాడే బుర్ర బదలు కొడతాను, నా గురువు గురించి నా ఎదురుగుండా ఎంత ధైర్యంరా నీకు మాట్లాడడానికి అన్నాడు. అక్కడే చెప్పాడు ఆయన, సమర్థుడైన శిష్యుడు తన గురువు గురించి ఎవడైనా ఏదైనా చెబితే ముందు వాడిని లాగి గోపు మీద కొట్టి బుర్ర బదలు కొట్టి చంపేయమన్నారు. గురువు గురించి చెడ్డగా చెప్పే శిష్యులు ఇంకెవరన్నా వస్తే వాళ్ళని గెంటేయమన్నారు. తన గురువు గురించి ఒక చెడ్డ ఎవరన్నా మాట్లాడకూడదు, మాట్లాడితే వాడిని చంపాలి, లేదా వాడికి దూరంగా వెళ్ళాలి, వాడిని తరిమేయడానికి అసక్తుడైనప్పుడు తానే దూరంగా పోవాలట. గురునిందని కావాలని విన్నవాడికి మాత్రం కొన్ని కోట్ల జన్మలెత్తినా ఇక వాడికి మోక్షం రాదు. సాక్షాత్తు గురువే తనను తాను నిందించుకున్న అప్పుడు వినకూడదట, గురుగారు మిమ్మల్ని మీరు నిందించుకోకుండా చెవులు మూసుకోవాలి పొమ్మన్నారు. అంత కఠోర నియమని చెప్పారు ఇందులో. ఈ 15వ శ్లోకంలో కూడా యస్య తుష్టో గురుహు శస్య జయస్తస్య పదే పదే యస్య రుష్టో గురుస్తస్య సర్వనాశస్య సర్వదా. గురువు గారు శిష్యుడి మీద సంతోషం పొందితే, ఒక్కసారి గురువు ఎవరి మీద సంతోషం పొందుతాడో వాడికి అడుగడుగున విజయం కలుగుతుంది. అందుకే గురువుగారి సంతోషం పొందడం కోసం సాధన చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. అలా సాధన చేస్తే గురువు సంతోషపడితే వాడికి సమస్త శుభాలు కలుగుతాయి. ఇక 2వ పాదంలో చెప్పారు, యస్య రుష్టో గురువు, ఎవడ మీదైనా గురువు కోపగించాడో తస్య నాశస్య సర్వదా, వాడికి సర్వనాశం ఎల్లవేళలా అన్నారు. అందుకే గురుదేవుడు కోపించకుండా చూసుకోవాలి. తనకి మంత్రోపదేశం చేసిన వాడు మాత్రమే గురువు, తనకి ఈ సమస్త పురాణ ఇతిహాసాలు ఇచ్చేవాడు మాత్రమే గురువు, పాఠాలు చెప్పేవాళ్ళు మాత్రం గురువు అనకూడదు. వ్యవహారంలో అంటాం అది వేరే విషయం, గురువు గారు పాఠం చెప్పండి అని. కానీ వాళ్ళు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ వృత్తి వేరు, ఈ అద్భుతం వేరు, గురు వృత్తి వేరు, వ్యావహారికం వేరు, ఈ పారమార్థికం వేరు. పారమార్థిక కోణంలో గురువు అంటే మాత్రం మంత్రోపదేశం చేసి దైవం కేసి తీసుకువెళ్ళేవాడు, సాధకుల్ని నడిపేవాడు. అందువల్ల ఇంకా 16వ శ్లోకంలో కూడా శివుడు మళ్ళీ నారదుడికి చెప్పాడు, నసంపూజ్య గురుం దేవం యో మూఢః పూజయేద్ భ్రమాత్ బ్రహ్మహత్యా శతం పాపీ లభతే నాత్ర సంశయః. ఎవడైనా మూర్ఖుడు ఏవో భ్రమలో పడి గురువును పూజించక ఇష్టదేవతని పూజిస్తే వాడు 100 కొలది బ్రహ్మహత్యా పాపాలు పొందుతాడు. ఇంకేం చెప్పలేదు, బ్రహ్మహత్యా శతం అన్నారు. వాడు పాపాత్ముట్ట, నాత్ర సంశయ, అక్కడ సందేహం లేదు. నేను అందుకే చాలామంది శిష్యులకు వివరించి చెప్పా, గురువుగారు దగ్గరలో ఉన్నప్పుడు ఈ ఆశ్వయుజ మాసం దసరా పూజలు అవి జరుగుతున్నప్పుడు ఆ గురుపీఠానికి దర్శనం చేయకుండా ఇంట్లో పీఠం పెట్టుకుంటే వాడి శ్రమంతా వృధా, వాడు అనారోగ్యం పాలవుతాడు, క్రమక్రమంగా కళ్ళు తిరుగుతాయి, నీరసం వస్తుంది, ఇవన్నీ వస్తాయి చెప్పారు. ఇందులో మొహమాటం లేకుండా గురుస్థానం గొప్పది. తన ఇంటిలో తాను పీఠం పెట్టి చేసే పూజ చేసినా చేయకపోయినా దోషం లేదు, కానీ గురుపీఠ దర్శనం చేయకపోయినా గురుస్తోత్రం చేయకపోయినా వాడి సమస్త పూజలు వృధా అన్నమాట. తేలికగా మోక్షం ఇచ్చే గురువు దగ్గరికి ఒక్క 2 నిమిషాలు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కూడా సమయం లేకపోవడం ఎంత దురదృష్టవంతుడు అన్నాడు ఆయన. పైగా నేను చెబుతున్న మాట అన్నాడు శివుడు. శివుడు అంటున్నాడు, ఇది నేనంటున్న మాట కాదు. శివుడు ఏమంటున్నాడు, సామవేదంలో భగవానుడు శ్రీహరి కూడా ఇలాగే చెప్పాడు నాయన, అదే నేను నీకు చెబుతున్నా. అందువల్ల గురువు ఇష్టదేవత కంటే గొప్పవాడు, పూజ్యుడు. గురువుని, ఇష్టదేవతని ధ్యానించి స్తోత్రం చేసి సాధకుడైన వాడు శిష్యుడు ఈ వేదాలలో చెప్పబడిన రీతిలో మోక్షం పొందొచ్చు. తర్వాత ఉదయం లేచి లేవగానే మలమూత్ర విసర్జన అయ్యాక ఎక్కువసేపు అపవిత్ర శరీరంతో గడపకూడదట, తొందరగా స్నానం చెయ్యాలి. తర్వాత వ్యాయామాదులు పూర్తయిన వెంటనే ఈ చెమట పట్టిన శరీరంతో నిత్యం మనం పడుకునే వస్తువుల మీద పడుకోవడం కూర్చోవడం చేయకూడదు. తర్వాత మలమూత్ర విసర్జన చేసేవాళ్ళు కూడా నియమం చెప్పారు. ఈ బాహ్య ప్రదేశాలలోకి పోయే వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు పుట్టలు ఉన్న చోట కొండ గుహలలోను నదులలో కూడా విసర్జించేవాళ్ళు, నదీ తీరాలలోను కొంచెం దూరంగా వెళ్ళాలి, చెంబు పుచ్చుకుపోవాలి తప్ప అందులోనే ఈ మలమూత్రాదులు కలపకూడదు. ఇవి నియమం. ఇక మానవుడికి నిత్య శౌచం చెప్పారు. ఏమని, ఉత్తరం దక్షిణం ఈ 2 ముఖాలుగానే మలమూత్ర విసర్జన చెయ్యాలి. ఇదే మార్కండేయ పురాణంలో కూడా మదాలస చరిత్రలో సుస్పష్టంగా చెప్పారు. మళ్ళీ బ్రహ్మవైవర్త పురాణంలో కూడా చెప్పారన్నమాట. దివసంబునురేయు పురీషమూత్ర సర్జనము కుబేర దక్షిణ దిశాముఖతంతగున ఆచరింప మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము బొందిన ఎప్పుడప్పనుల్. పగలు కాని రాత్రి కాని ఉత్తర దక్షిణ ముఖాలుగా మాత్రమే తిరిగి మలమూత్ర విసర్జన చెయ్యాలి. తూర్పు పడమరలకేసి తిరిగి ఎవడైనా మలమూత్ర విసర్జన చేస్తే రోగాలు వస్తాయి. ఎందుకంటే రోగిష్టి వాడికే స్వేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేసే అధికారం ఉంది. ఆ దిక్కులలో ఉన్న శక్తి అటువంటిది. అందుకే మానవుడు ఆరోగ్యం కోరుకునేవాడు, భక్తి కోరుకునేవాడు, జ్ఞానం కోరుకునేటటువంటి వాడు పొరపాటును కూడా ఇంకా ఏ దిక్కుకి వెళ్ళకూడదు. ఎప్పటికి కూడా వాస్తు ప్రకారం నా దగ్గరకు వచ్చే వాళ్ళకి అదే చెబుతూ ఉంటా, ఇటు ఉత్తరం లేక దక్షిణం వచ్చేలాగా మాత్రమే ఆ లెవట్రీ ప్లేట్ ఉండేలా చేసుకోండి బాబు అని. తర్వాత ఎక్కువగా దీర్ఘ నిశ్వాసం ఉచ్ఛ్వాసాలు విడవకుండా ఈ మలమూత్ర విసర్జన కాలంలో చూసుకోవాలంటే, ఎక్కువ గట్టిగా అని గాలి గట్టిగా విడిస్తే కూడా అది కూడా అనారోగ్యం తెచ్చిపెడుతుంది. తర్వాత బుద్ధిమంతుడైనటువంటి వాడు తప్పనిసరిగా పవిత్ర స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇక శౌచము అని చెప్పారు. ఈ శౌచంలో బ్రాహ్మణుడికి తక్షణ సూచ్యం అవసరం. తక్కిన వాళ్ళు కొంచెం ఆలస్యం, 10 నిమిషాలు ఆలస్యం అయితే వచ్చే దోషం కంటే వీడికి ఎక్కువ అయితే తక్షణం ప్రమాదం. యతులు, వైష్ణవులు, బ్రహ్మఋషులు, బ్రహ్మచారులు, గృహస్థుల కంటే ఎక్కువ శౌచం చెయ్యాలట. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికంటే యతులకి వాళ్ళకి అదే పని కదా. మరి వైష్ణవులకి, బ్రహ్మఋషులకి, బ్రహ్మచారులకి వీళ్ళకి మాత్రం కఠోర నియమం, నియమం ఉల్లంఘన చేసే అధికారం లేదు. ఇక వైష్ణవాది మునులు ఉన్నారు, వీళ్ళు 2 రెట్లు ఎక్కువ శౌచం చేసుకోవాలి. నారద, అసలు శుచి మనిషి ఆరోగ్యానికి, దైవ ధ్యానానికి, దైవ ప్రసన్నత్వానికి మూలం. ఆ నియమాలు అందుకే శ్రద్ధగా చెబుతున్నాను విను. నీవు శిష్యుడవై కూర్చోమంటే కూడా కూర్చోకుండా చాలాసేపు నిలబడి ఉన్న కారణం చేత కరుణ కలిగి నీకు చెబుతున్నాను విను. మానవ శరీరం క్షణభంగురం, ఏ క్షణంలో నశిస్తుందో తెలియదు. అందుకే ఆహారాలలో చాలా కఠోర నియమం పాటించాలి. ఎక్కువ మసాలా దినుసులు కానీ, తీవ్రమైన కారం కానీ, అత్యంతమైన వేడి కానీ, ఎక్కువ శీతలత్వం కానీ, ఇవన్నీ మానవ శరీరాన్ని పాడు చేస్తాయి. నిరంతర మద్యపానాలు కానీ, తినరానివి తినడం కానీ, ఇవి కూడా మానవుడి యొక్క జీవితాన్ని ధ్వంసం చేస్తాయి. ఉదయం లేవగానే పళ్ళు తోముకోకుండా ఏవైనా పదార్థాలు తాగితే అవి కూడా మానవ శరీరాన్ని అపవిత్రత్వంలోకి తీసుకుపోయి తద్వారా సాధన దూరం చేస్తాయి. స్నానం చేసిన తర్వాత మానవుడు ఆహారం తీసుకోవడం పవిత్రమట. స్నానం చేయకుండా పాచిముఖాన్ని, కొంతమంది మొహం కడుక్కున్న వెంటనే ఆ ఇడ్లీ తింటే కానీ కదలలేరు, అలాంటివి కాదు. స్నానం చేసే తినడం న్యాయం. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వాడికి ఒక పక్కన పెడదాం. అనారోగ్యవంతుడికి ఎప్పుడు ఎక్సెప్షన్ ఇస్తాడు. జ్వరం వచ్చి పడిపోయాడు, కాళ్ళు చేతులు విడిగి పడిపోయాడు, కదలలేడు, అలాంటప్పుడు తినే స్నానం చేయకపోతే దోషం లేదు. కానీ రవ్వంత ఆరోగ్యం సహకరించిన వాడు అలాగే చెయ్యాలి. తర్వాత పళ్ళు తోముకున్న తర్వాత నీళ్లు పుక్కిలించి ఉమ్మాలి. ఇప్పుడంటే బ్రష్ పెట్టి పేస్ట్ పెట్టి తోముకుంటారు. పూర్వం పందుంపుల్లతోటి ఆ పళ్ళు తోమే పుల్ల, అదే పందుంపుల్ల అంటున్నా, కానీ పళ్ళుదోము పుల్లది. దానితో శుభ్రం చేశాక 16 సార్లు నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించాలట. అప్పటికాని దంతాలు శుద్ధి కావట. కాసి నీళ్లు పోసుకుని విషయం చలేసి అయిపోయింది మొహం అంటున్నాం, అందుకే ఈ ముఖం ఇలా తగులడ్డాయి. 16 మార్లు నీళ్లు నోట్లో పోసుకోవడం, దాన్ని పుక్కిలించి ఉమ్మడం, అలా 16 సార్లు అయితే అటువంటి వాడి యొక్క పళ్ళల్లో సమస్త దోషాలు పోయి శుద్ధి అవుతుంది. దంతాలను శుభ్రం చేసుకోవడానికి నిజానికి పుల్లల వంటి ఉత్తమమైన సాధన లేదు. పుల్ల బాగా నవిలి కుంచెగా చేసుకు తోముకుంటేనే ఆరోగ్యం ఎక్కువ అని చెప్పాడు. సామవేదంలో ఆఖిరిక ప్రకరణంలో శ్రీహరి స్వయంగా ఈ కాష్ఠాలు చెప్పాట. ఉత్తరేణువు, అది చాలా ఆరోగ్యం పళ్ళకి, గార కూడా లేకుండా చేస్తుంది. వావిలి చెట్టు, మామిడి, గన్నేరు లేక మద్ది పుల్ల, జాజికాయ చెట్టు, దిరిశన, టేకు చెట్టు, జామ చెట్టు, పున్నాగం, అశోక వృక్షం, అర్జున వృక్షం, అర్జునం అంటేనే అసలు మద్ది, తర్వాత పాలుగారే చెట్లు, వేప పుల్ల, కదంబం అంటే కడిమి చెట్టు, తర్వాత పలాస వృక్షం, వేప, ఇవి బాగా మంచి దంతధావానికి, పళ్ళు తోముకోవడానికి శ్రేష్టంగా చెప్పారు. దంతధావన శ్రేష్టాని కాష్టాని. ఇంకా రేగి చెట్టు, దేవదారు వృక్షం, మందార వృక్షం, బూరుగ చెట్టు, ముళ్ళు కలిగిన చెట్లు అస్సలు ఇవి పనికిరావు, పొరపాట్లు కూడా. అందుకే రేగి చెట్టు పుల్ల వాడకూడదు, దేవదారు వాడకూడదు, మందార అస్సలు వాడకూడదు, బూరుగు చెట్టు వాడకూడదు, తుమ్మ చెట్లు, తుమ్మ మొద్దులు అసలు పనికిరావు. ఈత పుల్ల పెట్టుకుంటే నోట్లో ఉన్న నాలుగు కూడా గోయిందా అవుతుంది. అంచేత ఇవన్నీ పనికిరావు అని చెప్పారు. లతలు ఉంటాయి, సన్నజాజి, బత్తలు ఇలాంటి తీగలతో ఉన్నవి కూడా పనికిరావు. ఇంకా రావి చెట్టు, రావి చెట్టు పుల్ల పొరపొట్టు కూడా నోట్లో పెట్టుకోవడానికి వాడకూడదు. ప్రియాల వృక్షం, చింత చెట్టు, తాడి చెట్టు, ఖర్జూరం, కొబ్బరి చెట్టు, ఈ పుల్లలు కూడా దంతధావనానికి ఉపయోగించకూడదు. తాటి ఆకు నాలుకకి మాత్రం శుద్ధి చేసుకోవడానికి, మన నాలుక బద్ద అంటామే ఆ బద్దకి మాత్రం పనికొస్తుంది, ఇంకా దేనికి పనికిరాదు. మానవుడు దంతాలను నిత్యం పవిత్రంగా ఎంత శుభ్రం చేయాలో అంత శుభ్రం చేస్తే అక్కడికి ముందు వాడు శౌచం పొందినట్టే అవుతాడు. ఎప్పుడైతే శౌచం లేదో వాడు అపవిత్రుడు. ఆ అపవిత్రుడు మన దగ్గరకు వచ్చి మాట్లాడితే వాడి వల్ల మనకి కూడా మంత్రసిద్ధి ఉండదట. అందుకే పళ్ళు తవ్వుకోకుండా పొద్దున్నే లేచి మాట్లాడేవాడు, పళ్ళు తవ్వుకోకుండా కాఫీ తాగేవాడు మన దగ్గరకు వస్తే వాడితో మాట్లాడకుండా తప్పుకోవడం మంచిదన్నారు. వాడి వల్ల ఉపాసకులకి కొంత ఇబ్బంది ఉన్నది. తరువాత పవిత్రంగా స్నానం చెయ్యాలి. స్నానం చేసిన తర్వాత చాలామంది చేసే పొరపాట్లు ఇక్కడ చెయ్యొద్దని చెప్పాడు. స్నానం చేసిన తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలి. తడి శరీరముతో తిరగరాదు.
గదులన్నీ తడి శరీరంతో తుడుచుకోకుండా చిక్కు చిక్కు అని ఇల్లంతా నీళ్లు చెబుకుంటూ తిరగకూడదు. కొంతమంది తువ్వాలు మొదలైనవి జాడించకుండా అక్కడ వారేస్తారు. అలాగ తమ వస్త్రములు జాడించకుండానో లేకపోతే పనివాళ్లకు ఇవ్వకుండా అలాగే బాత్రూములో వదిలేయడం దోషం. ఈ తడిసిన వస్త్రం ఇంట్లో ఇలా భడా భడా అని జాడించి ఇంట్లో అందరి మీద చిమ్ముతారు. ఆ తువ్వాళ్ళు వస్త్రాలు ఆ నీళ్లు పిండి తర్వాత ఎవరూ లేని చోట దాన్ని విదలించాలి. ఇతరుల మీద ఆ నీళ్లు పెడితే ఈ జాడింపు నీళ్లు, అది కూడా పరమదోషం. ఎప్పుడైనా మూత్ర విసర్జనకెళ్ళాక కాళ్ళు కడుక్కోవలసిందే, కడుక్కోకపోతే దోషం. తర్వాత కాళ్ళు వేళ్ళు తీసేసిన వాళ్ళు, నిత్యం పుళ్ళు పడిపోయిన వాళ్ళు, వాళ్ళకు మాత్రం దాని నుంచి మినహాయింపించారు. ఇంకా బ్రాహ్మణ క్షత్రియ వయస్సులైతే 3 పూట్ల సంధ్యావందనం చేసి తీరాలి. అలా చేయకపోతే అది కూడా పరమదోషం. సంధ్యావందనం చేసిన విప్రుడే ఉపన్యాసాదులు చెప్పడానికి అర్హుడు, పాఠం చెప్పడానికి అర్హుడు. తర్వాత సంధ్యావందనం చేసిన వాడికి మాత్రమే తీర్థయాత్రాదుల పుణ్యం లభిస్తుంది. సంధ్యావ విహీనుడైన వాడు సంధ్యావిహీన ఆహ్పశవ సమానా, సంధ్యావందనము చెయ్యని వాడు పశువులతో సమానుడు. త్రికాల సంధ్య చెయ్యని బ్రాహ్మడు కర్మలకు అయోగ్యుడు, దానం పుచ్చుకోవడానికి అనర్హుడు వాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.
ప్రాతకాల మధ్యాహ్న సాయం సంధ్యాలని పరిత్యజించేవాడు బ్రహ్మహత్యా పాపం సృష్టించుకుంటాడట. ప్రాతకాలంలో ఒక్క పూట చేస్తే వాడు కనీసం అర్హుడవుతాడు. కలియుగంలో సమయం తప్పినా పర్వాలేదు కానీ ఉదయం పూట సంధ్యావందనం కనీసం చెయ్యని వాడి ముఖం చూడద్దని చెప్పారు. ఆత్మహత్య పాతకం పొందుతాడు ఒకవేళ సంధ్యావందనం విడిచిపెడితే. ఏకాదశి వ్రతం చెయ్యటం అందరి కర్తవ్యమట. ఏకాదశి వ్రతం చెయ్యని వాడు పుట్టిన మలమూత్ర భక్షణ చేసే దుర్మార్గుడితో సమానం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తీరాలి. ఆ ఏకాదశి నాడు అన్నం తింటే ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్టు. అలాంటి వాడు కాలసూత్రం అనే నరకంలోకి వెడతాడు. కంగారు పడకండి, ఇలా అన్నం తినకుండా ఏకాదశి వ్రతం చేసేవాళ్ళ నియమాలు కూడా రాబోయే క్షణంలో చెప్పాడు ఆయన. అద్భుతమైన విషయాలు చెప్పాడు పరమేశ్వరుడు. ప్రాతకాలం సంధ్యావందనం చేసిన సాధకుడు గురువుకి నమస్కారం చెయ్యాలి. ఆడవాళ్ళకి తర్వాత ఈ బ్రాహ్మణ క్షత్రియ వయస్సులు కాని వారికి వీళ్ళకి చాలా సుఖంట. వీళ్ళు అందరికంటే కలియుగంలో మరింత గొప్పవాళ్ళు అని చెప్పారు. ఎందుకనంటే వాళ్ళకి ఏమక్కర్లేదు, కేవలం గురువు గారికి నమస్కారం చేసి ఇష్టదేవత మంత్రం స్తోత్రం చేస్తే వాళ్ళు సాక్షాత్తు విష్ణువుతో సమానులవుతారు. వాళ్ళకి ఉన్న స్థాయి అందులో కలియుగంలో మరింత బాగా చెప్పారు. స్త్రీలు చాలా అదృష్టవంతులు పొమ్మన్నారు. కలియుగంలో శూద్రులు చాలా గొప్పవాళ్ళు అని చెప్పారు. కలియుగంలో బ్రాహ్మణుడి కంటే శూద్రుడే ఎందుకు గొప్పవాడవుతాడు అంటే గురూపదేశమైన మంత్రం చేసిన కారణం చేత వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అవుతున్నాడు కలియుగం. అందుకే కలిర్ధన్య కలిర్ధన్య అన్నట్టు నారదుడు. ఎందుకని, ఇక్కడేమో ఏదో గొప్ప చదువుకున్న పండితులు అనుకున్న వాళ్ళు ఏమో కర్మలు విడిచిపెట్టారు, ఆహా పెద్దగా చదువుకోవాలనుకున్నటువంటి ఆడవాళ్ళందరూ గురూపదేశ మంత్రం చేస్తున్నారు, కేవలం చిన్న చిన్న వృత్తులు చేసుకునేటటువంటి సామాన్యులు అనుకున్న వెనకబడిన తరగతులు వాళ్ళంతా విష్ణు స్మరణ చేస్తున్నారు, వీళ్ళు గొప్పవాళ్ళు, నేను ఆశ్చర్యపోతున్నాను, ఈ మహానుభావులకు నమస్కారం చేస్తానన్నట్టు ఏకంగా నారదుడు అంతటి వాడు. అందువల్ల కలియుగంలో వాళ్ళు అదృష్టవంతులు పొమ్మన్నారు. ఇష్టదైవానికి, సూర్యుడికి, బ్రహ్మదేవుడికి, మహాదేవుడికి, విష్ణుదేవుడికి, భగవతి అయిన ఆ మాయాస్వరూపిణి అంబికకి, శ్రీ మహాలక్ష్మికి, సరస్వతికి ఈ కలియుగంలో ప్రణామాలు అర్పించినటువంటి వాడు ఆ క్షణమే విముక్తుడవుతాడు. తరువాత నియమాలలో నివేదన ఏమి చెయ్యాలి తన ఇష్టదేవతకి. ఏదో పూజ చేసుకుంటాడుగా వాడు, ఎవడైనా అవ్వచ్చు, మానవుడయ్యాక ఉపాసన చేస్తాడు ఏదో ఒక ఇష్టదేవతని. మరి నైవేద్యం ఏమిటి? గుడం ప్రథమ స్థానం, బెల్లం పెట్టమన్నారు. తర్వాత అంటే వీటిలో ఏదో ఒకటి, అన్నీ దొరికితే అన్ని, ఘృతం, నెయ్యి, ఒట్టి నెయ్యి చాలట. ఇంత నెయ్యి చక్క తీసి ఆ నెయ్యి నివేదన చేసేసి శుభ్రంగా ఆ మాత్రం అన్నంలో వేసుకు తినేయచ్చు. తర్వాత స్వామివారికి తప్పనిసరిగా అద్దం మాత్రం చూపించాలట. ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసేవాళ్ళు అద్దం ఒక్కసారి అమ్మవారికి దర్పణం దర్శయామి, ఆదర్శం దర్శయామి, ఆదర్శం అంటే అద్దం. అద్దం చూపించడం వల్ల మనిషి అత్యంత శుచి అవుతాడు, పరమ పవిత్రుడు అవుతాడు అని చెప్పారు. అందువల్ల ఈ ముఖ్యంగా దసరా మొదలైన కాలాల్లో అమ్మవారి పూజలు చేసేవాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఒక అద్దం కూడా అక్కడ పెట్టుకోమన్నారు. అన్నిటికంటే ఇష్టదేవతకి మధువు అంటే తేనె ఇష్టం. మధు అంటే ఒక ఆయన మధ్యన సీసా పట్టుకెళ్ళి నివేదన చేసేట, మధు అంటే అది కాదు, మధువు వేరు, మద్యం వేరు. మధువు అంటే తేనె, మద్యం అంటే అది వాళ్ళు అనుకున్నది. ఎందుకు చెబుతున్నారంటే కొంతమంది మహానుభావులు పండ పాండిత్యంతో దాన్ని సమర్థించుకుంటే అది వేరే విషయం, మొండివాదన చేయడం గురించి కాదు. అమ్మవారు మధువు తాగి హుంకారం చేసింది అని దేవీ భాగవతంలో వస్తుంది. ఏమన్నది, ఒరేయ్
ఈ మధు అంతా తాగేదాకా నువ్వు ఆగరా, ఆ తర్వాత గర్జగర్జ క్షణం కూడా మధు యావత్ పిబామ్యహం. ఓరి మూర్ఖుడా మహిషాసుర, నీ ఇష్టం వచ్చినట్టు వాగు, ఈ చేతిలో ఉన్న మధువు తాగేదాకా వాగు, ఇది తాగాక నీ సంగతి చూస్తానదిట. ఓహో అమ్మవారు మా పార్టీ వచ్చి అని వెంటనే రాసేసుకున్నాడు ఆయన. మధువు తాగేదాకా ఆగమంది అంచేత మేము తాగితే తప్పేమండి, మేము తాగితే తప్పేమిటంటే ఏమిటి, వీడ ఆవిడతో అసలు పోల్చుకోవడం ఓ తప్పైతే. మధు అంటే అక్కడ తేనె, ఒక పువ్వులలోంచి తయారు చేసిన అద్భుతమైన ఆసవం, పుష్పాసవం, ఫలాసవం అది. అంతేగాని వీళ్ళు అనుకున్నటువంటి రమ్ము బ్రాంది ఉచ్చుకుని తాగమని కాదు, కర్మ దిక్కుమాలిది ఈ భాష్యాలు ఎక్కువైపోయాయి కలియుగంలో. అంచేత అమ్మవారు ఆ తేనె తాగి వాడిని చంపింది. అందువల్ల ఇక్కడ తేనెని మాత్రం నివేదన చేయమన్నారు. తరువాత వేలికి బంగారపు ఉంగరం లేకుండా పూజ చేయకూడదట. మరి అందరికీ బంగారం ఎక్కడొస్తుంది? అందుకే దర్భ చెప్పారు, దర్భని ధరిస్తే అది సువర్ణంతో సమానం. పితృకార్యములు చేసేటప్పుడు బంగారం చేతికి ఉండకూడదు, అందుకే ఆ సమయంలో వారు బంగారం లేకుండా పూజ చేయకూడదు కదా, దానికి ప్రాయశ్చిత్తంగానే దర్భని పవిత్రమనే పేరుతో పెట్టారన్నమాట. కాబట్టి మానవుడికి దర్భమో లేకపోతే సువర్ణమో చేతికి లేకుండా అర్చన చెయ్యరాదు, సమయానుసారంగా స్నానాదులు నిర్వర్తించుకోవాలి. జలాశయాలలో పుష్కరాలు తర్వాత చెరువులు, బావులు, వీటి దగ్గర స్నానం చేయాలి. ధర్మాత్ముడు విద్వాంసుడైన పురుషుట్ట చాలా జాగ్రత్తగా వినవలసిన మాట, నది దగ్గర స్నానం చేసేటప్పుడు నదిలో అధిష్టాన దేవతలకు ఆహారంగా మట్టి వెయ్యాలి. అందరి చేత గంగానదిలో వాటిలో స్నానం చేయించేటప్పుడు పిప్పలాద శ్లోకం చెప్పి పాషాణంచమయాదత్తం ఆహారార్థం ప్రకల్పితాం అని కాస్త ఒక రాయి వేయిస్తున్నాం. ఇందులో మరొక విషయం కూడా చెప్పాడు, నదిలో కానీ చెరువులలో కానీ పుష్కర క్షేత్రాలలో కానీ, పుష్కర క్షేత్రాదులు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నైవిశారణ్యంలో చక్రతీర్థం వంటివన్నమాట, ఆ కొండాలు చాలా గొప్పవి, వాటిల్లో స్నానం చేసేటప్పుడు అందులో మట్టి ఐదుసార్లు తీసి అందులో వేయమన్నారు. లేదా ఐదు పిండములు మట్టి బయట నుంచి తీసి అందులో వేసి నమస్కారం చేస్తే సంపూర్ణమైన తీర్థస్నాన ఫలం వస్తుంది. నదులలో, నదాలలో, తీర్థాలలో స్నానం చేయడం పరమ పవిత్రం. మరి ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది, ఇక అప్పుడు స్నానం చేస్తే ఆ ఫలితం అనంతం. ముందు జలాలలో మునగాలి, సంకల్పం చెప్పుకోవాలి, దివ్య సంకల్పం. మహాత్ములైన వైష్ణవులు స్నానంలో సంకల్పం చెయ్యకుండా చెయ్యకూడదని చెప్పేశారు శ్రీకృష్ణ ప్రీత్యర్థంగా. ఆ సంకల్పాదులు వారి వారి గురుముఖత నేర్చుకుని గురువుగారు ఎలా చెబితే అలా చేయడం ఉత్తమంగా చెప్పారు. ఇక ఇక్కడ వేదమంత్రాన్ని ఇలా పఠించమన్నారు. ఏమిటి, మన మట్టి తీసి అందులో వేసేసేస్తాం కదా, ఆ తర్వాత మట్టిని కొంచెం తీసి విభూతిగా ధరించమని కూడా చాలాసార్లు చెబుతూ ఉంటాను నదీ స్నానంలో. అప్పుడు చెప్పవలసిన మృత్తికా లేపన మంత్రం అంటే ఇంత మృత్తిగా ఒంటికి పూసుకొని ఆ మంత్రం చెప్పుకోవాలట. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృత్తికే హరమే పాపం ఎన్మయా దుష్కృతం కృతం. శ్రీ సూక్తం చెప్పేటప్పుడు కూడా ఇదే మాట వస్తుంది మనకి. ఊరికే చదువుకుపోవడమేగా దాని అర్థం గురించి ఆలోచిస్తేగా ఇవాళ ప్రజానీకం. అశ్వక్రాంతే ఓ వసుంధరే అంటే ఓ భూదేవి, నువ్వు ఎటువంటి దానివి, నీ మీద అశ్వములు వెళ్ళాయి, ఎన్నో గుర్రములు పరిగెట్టుకుంటూ పోతున్నాయి, అంటే గుర్రముల చేత నీవు మోయబడుతున్నావు, గుర్రములు నీ మీద పరిగెట్టుకుంటూ పోతున్నాయి, వాటి పాదస్పర్శకు నోచుకున్నావు. రథక్రాంతే ఎన్నో రథాలు కూడా నీ మీద పరిగెట్టుకుపోయాయి. విష్ణుక్రాంతే అలాగే ఓ తల్లి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను ఆక్రమించాడు. విష్ణువు బలిచక్రవర్తిని మూడు అడుగులు అడిగినప్పుడు ఒక అడుగుతో భూమి మొత్తం తన పాదంతో ఆక్రమించాడు, ఆయన పాదం చేత నీవు ఆక్రమింపబడ్డావు. కేవలం అప్పుడేనా, శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు కూడా పాదచక్రాలు వేశావు, రాముడిగా పాదచక్రాలు వేశావు, ఎన్నో పర్యాయములు శ్రీ విష్ణు మూర్తి పాద పద్మములు నీ మీద అలా వెయ్యబడ్డాయి, విష్ణు పాదాల చేత ఆక్రమించబడ్డావు. అటువంటి ఓ వసుంధరే భూదేవి, ఈ మృత్తికని, ఈ మట్టిని నీ నుంచి సేకరిస్తున్నాను. ఈ మృత్తికకి ఎందుకు ఇంత శక్తి వచ్చింది ఇప్పుడు అర్థమైందా? గుర్రములు పవిత్ర జంతువులు, రథములు చాలా పవిత్రం, ఈ పైన ఇక సాక్షాత్తు విష్ణుమూర్తి, ఈ మూడు నీ మీద నడిచాయి. ఈ నడవడం వల్ల ఈ భూమి మీద ఉన్న మట్టి చాలా పవిత్రమైంది. ఈ మట్టిని నేను ఒంటికి పూసుకుంటున్నాను. దీన్ని పూసుకోవడం వల్ల ఏమవుతుంది, నేను చేసిన మహాపాపములన్నీ హరించు దీన్ని రాసుకోవడం ద్వారా. ఎన్మయా దుష్కృతం కృతం మృత్తికే హరమే పాపం, నా చేత తెలుసో తెలియకో పాపాలు చేయబడ్డాయి, ఒకటా రెండా, నేను చాలా పాపాలు చేశాను, ఆ పాపములన్నీ పోవాలి, పోవాలంటే ఓ మట్టి నిన్ను రాసుకుంటున్నాను. ఈ మట్టి రాసుకుంటే ఎందుకు పోతాయి, ఇంకేమో రాసుకోకూడదా అంటే ఈ మట్టి మీద విష్ణువు అడుగు పెట్టాడు కాబట్టి. విష్ణువు అడుగు పెట్టకపోతే అప్పుడు మట్టి మట్టి కాదు, అది ఎందుకు పనికిరాదు. అమ్మా ఈ పాపం నాకు తొలగించు. ఇదే మనకి శ్రీ సూక్తంలో కూడా చెప్పాం,
అశక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర వసుంధరే అనాలి. వసుంధర అంటారు కానీ వసుంధరే అంటే సంబోధన అనమాట. శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదే పదే అని. ఇదిగో ఓ భూదేవి, నిన్ను నేను శిరసాధారయిష్యామి, తల మీద శిరస్సుతో ధరిస్తున్నాను, పదే పదే ఇప్పుడు నేను నీ మీద నడిచి పెడుతున్నాను, అడుగులు వేస్తున్నాను, అడుగడుక్కి రక్షస్వ మాం, మాం రక్షస్వ, నన్ను రక్షించు. భూమి మీద నడిచేవాడికి ఎప్పుడే కష్టం వస్తుందో ఎవడికి తెలుసు? ఎప్పుడు పెడుతూ ఉంటే యాక్సిడెంట్ అవుతుందో, ఎప్పుడు పెడుతూ ఉంటే కింద పడి కాలు విరుగుతుందో. ఎంతోమంది నడుస్తూ కాలు కింద పడిపోగానే కాలు విరిగిపోయి మంచానికి చచ్చిపోయిన వాళ్ళు లేరు, మరి బాత్రూంలో పడి కాళ్ళు విరిగిన వాళ్ళు లేరు, నేల మీద పడిన వాళ్ళు లేరు. అంచేత అమ్మ అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు భూమి మీద ఏమవుతామో మాకు తెలియదు గనక అడుగడుక్కి రక్షించు అని అర్థం అనమాట. రక్షస్వమాం పదే పదే అంటే అడుగడుగునా మమ్మల్ని రక్షించు, మాం అంటే నన్ను అని ఎవడికి వాడే కోరుకోవాలి నన్ను రక్షించని. అలాగ మంత్రం చెప్పుకుని ఆ తర్వాత అమ్మ ఇప్పుడు మేము నదిలో స్నానం చేస్తున్నాం అని మళ్ళీ దానికి కూడా శ్లోకం చెప్పారు. ఇవన్నీ భవిష్యత్తులో పుస్తక రూపంలో వేసేస్తున్నాం మొహమాటలు ఎక్కడించే అంటే చాలా అవసరం కనుక మానవులకి. ఉద్ధృతాపి వరాహేణ కృష్ణేన శతబాహున ఆరుహ్య మమ గాత్రాణి సర్వం పాపం ప్రమోచయ పుణ్యం దేహి మహాభాగే స్నానానుజ్ఞాం కురుష్వ మాం. అమ్మ, ఒకప్పుడు శ్రీకృష్ణ భగవంతుడు వేలాది చేతులతో శోభిస్తూ వరాహరూపం ధరించాడు. అనేక పాదాలు అనేక హస్తాలు కలిగిన పరమాత్ముడు ఆయన. ఆ పరమాత్ముడు వరాహరూపంలో సముద్రంలో మునిగిపోయావు నువ్వు, అప్పుడు నిన్నేం చేశాడు, పైకెత్తాడు. ఆయన నిన్ను ఎత్తపోతే వాళ్ళ నువ్వు మాకు లేవుగా. ఇప్పుడు ఆయన చేతులతో కూడా ఎత్తాడు కాబట్టి నువ్వు ఇంకా పవిత్రురాలివి. కాళ్ళు పెట్టాడు, చేతులతో ఎత్తాడు కాబట్టి భూదేవి నువ్వు పరమ పవిత్రురాలివి. అందుకే నీ మీద మేమంతా పుట్టాం, పెరుగుతున్నాం. నువ్వు మాకు అన్నం ఇస్తున్నావు, ఇల్లు ఇస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నీ మట్టి ఒళ్ళంతా పూసుకున్నాం కాబట్టి మా శరీరంలో అవయవాలన్నీ నీ స్వరూపం అయిపోయాయి. నీవు మా శరీరం మీద ఈ విధంగా మట్టి రూపంలో వచ్చి సమస్త పాపాలు తొలగించు. అమ్మా, పుణ్యం ప్రసాదించు, స్నానం చేయడానికి అనుజ్ఞయ్యి. ఇంచేత భూమి మీదే నది ప్రవహిస్తోంది కనుక అని స్నానానుజ్ఞానం పుచ్చుకోవాలి, స్నానానికి అనుజ్ఞ పుచ్చుకోవాలి. ఇలా వేదమంత్రాలు ఉచ్చరించిన తర్వాత నాభి వరకు అంటే బొడ్డు వరకు నీళ్ళలోకి దిగాలి. నదిలోకి ఒకేసారి బుడుంగిని ఉలక్కుంటా ఇలా దిగడం మంచిది అని చెప్పారు. బొడ్డు వరకు నదిలోకి దిగాలి. అసలు అందుకే సంకల్పం చెప్పేటప్పుడు చాలామందిని నాభిస్థానం వరకు దిగిన తర్వాత ఇక్కడ ఆగి మంత్రం చెప్పాక సంకల్పం చెప్పాక స్నానం చేయండి అనడానికి గల కారణం అదే. అప్పుడు మంత్రోచ్చారణ పూర్వకంగా ఇలా స్నానం చేయాలట. గంగే చేమనే చైవ గోదావరి సరస్వతి. కొంతమంది గంగే చేమనే కృష్ణే అని కృష్ణానదిని కూడా చెబుతారు. గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఏ నదిలో అయినా, గోదావరిలో చేస్తున్నా ఇదే చెప్పాలి, కృష్ణలో చేసినా ఇదే చెప్పాలి, నర్మదలో చేసినా ఇదే, గంగలో చేసినా ఇదే చెప్పాలి. ఎందుకని, ఓ నదీ దేవత, నీలో గంగ ఉన్నది, యమున ఉన్నది, గోదావరి ఉన్నది, సరస్వతి నర్మద సింధు కావేరి మీరందరూ ఈ నదిలో ఉండండి. నేను ఏ నదిలో చేస్తున్నానో ఆ నదిలో వరసగా ఈ సమస్త నదులు కూడా ఆవాహన అవ్వండి. సమస్త నదీ జలాలలో ఒకేసారి స్నానం చేస్తే వచ్చే పుణ్యం ప్రసాదించండి. తదనంతరం బుద్ధిమంతుడు ఏం చేయాలి, నళిని, నందిని, సీత, మాలిని, మహాపద, విష్ణు భగవానుడి యొక్క పాదాల నుంచి పుట్టిన గంగానది యొక్క పేర్లు ఇవన్నమాట. ఆ నదులన్నిటినీ స్తోత్రం చేయాలట. గంగానది భూమి మీదకి వచ్చిందిగా భగీరథుడి వల్ల. వచ్చిన తర్వాత గంగ ఏడు పాయలు అయ్యింది. అందులో మూడు పాయలు పావని, హ్రాదిని, నళిని, ఇవేమో పడమరకి పోయాయి. తర్వాత సీత, సుచక్షువు, సింధువు, ఇవి తూర్పుకు పోయాయి. ఈ ఏడవ పాయ గంగానది భగీరథుడి వెంట మనం ఉన్న ఉత్తరం వైపుకి వచ్చింది అనమాట. వచ్చి అటుది తూర్పుకి ప్రవహించింది, బంగాళాఖాతంలో కలిసింది. ఈ ఏడు పాయలు కూడా గంగవే, అందుకే వాటిని తలుచుకోవాలి. తర్వాత పద్మావతి, భోగవతి, స్వర్ణరేఖ, కౌశికి, దక్ష, పృథ్వీ, సుభగ, విశ్వకాయ, శివామృత, విద్యాధరి, సుప్రసన్న, లోకప్రసాదిని, క్షేమ, వైష్ణవి, శాంత్య, శాంతిద, గోమతి, సతీ, సావిత్రి, తులసి, దుర్గా, మహాలక్ష్మి, సరస్వతి, రాధిక, లోపాముద్ర, దితి, రతి, అహల్య, అదితి, సంజ్ఞ, సధ, సాహ, అరుంధతి, శతరూప, దేవహూతి. ఈ నారీయముడుల్ని స్నానం చేసేటప్పుడు తలుచుకుంటే మంచిది. అందరికీ పేర్లు గుర్తుండవు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కంఠస్థం చేసి నదీ స్నాన సమయంలో ఈ పతివ్రతల్లో కొంతమందినైనా తలుచుకోమన్నారు. వీరిని స్మరిస్తేట స్నానం చేయకపోయినా పవిత్రుడే. ఒక్కొక్కప్పుడు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, మంచం మీద ఉన్నవాళ్ళు, శీతాకాలంలో లేవలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ నామాలు చేస్తే స్నానం చేసిన పుణ్యం వస్తుందన్నారు. తరువాత మానవుడు స్నానానంతరం లలాటం మీద అంటే నుదుటి దగ్గర, కంఠ ప్రదేశం, వక్షస్థలం మూడు చోట్ల కుంకుమ బొట్టు తిలకం పెట్టుకోమన్నారు. స్నానం దానం తపోహోమో దేవత పితృకర్మచ తత్సర్వం నిష్ఫలం యాతి లలాటే తిలకం వినా. ఎవడైనా స్నానం చేస్తే ఆ స్నానం వ్యర్థమవుతుంది, దానం చేస్తే దానం వ్యర్థం, తపస్సు వ్యర్థం, హోమం వ్యర్థం, దేవ యజ్ఞం వ్యర్థం, పితృయజ్ఞం వ్యర్థం. ఎప్పుడు అంటే నుదుట తిలకం పెట్టుకోకుండా, కుంకుమ ధరించకుండా చేసే స్నానం దానం తపస్సు హోమం దేవయజ్ఞం వ్యర్థం. పితృయజ్ఞంలో కుంకుమ పెట్టుకోకూడదు కనుక విభూతి పెట్టుకోవాలి. ఇలాగా ఇవి ధరించకుండా కర్మాచరణ చేస్తే సర్వకర్మములు నిష్ఫలములు అని ఈ శ్లోకంలో చెప్పారు. స్నానానంతరం తిలకం పెట్టుకుని పవిత్రంగా దేవతా నమస్కారం చేసి సంధ్యావందనాదులు అవకాశం ఉంటే చేసి ఉతికిన వస్త్రాలు ధరించి అప్పుడు దేవాలయానికి వెళ్ళాలి. కుళ్ళుగొడ్డ కట్టుకుని ఈ వంట చేసే పెంటగొడ్డ కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళకూడదు. దేవాలయంలోకి ఎప్పుడైనా కంపుగొడ్డ కాకుండా కొంచెం పవిత్రమైన వస్త్రం ధరించి వెళ్ళాలి. సాక్షాత్తుగా శ్రీహరి చెప్పిన మాటలే నేను చెబుతున్నాను విను నారదా, ఎందుకంటే నేనే విష్ణువు విష్ణువే నేను కనుక శివుడికి విష్ణువుకి తేడా లేదు కాబట్టి చెబుతున్నాను వినమని శంకరుడు నారదునికి చెప్పాడు. ఇవి హరివాక్యాలు. ఎవడైనా స్నానం చెయ్యకో, కాళ్ళు కడుక్కోకో, దేవాలయంలోకి ప్రవేశిస్తే వాడి జపం హోమం తపస్సు సర్వనాశనం అయిపోతాయి పొద్దునపూట. అందుకే దేవాలయంలోకి వెళ్ళాలంటే స్నానం చెయ్యాలి. పొరపాటును కూడా స్నానం చేయకుండా తలుపు తీయకూడదు, అది తీస్తే చాలా దోషం పొమ్మన్నారు. జలంలో తడిసిన వస్త్రంతో లోపలికి వెళ్ళకూడదట. కొంతమంది తడిసిన బట్టలతో అంగ ప్రదక్షిణలు చేస్తారు, అది దోషం అని చెప్పారు. పొరపాటును కూడా బట్టలు ఆ తడి కారుతున్న నీళ్లు కారుతున్న బట్టలతో ఎందుకు చేయకూడదంటే నీళ్లు కారే వస్త్రాలు తద్దినం పెట్టేటప్పుడే కట్టుకోవాలి. ఆడవాళ్ళని చూసారా మీకు ఈ శ్రాద్ధకర్మల్లో స్నానం చేసి నీళ్లు కారుతున్న వస్త్రాలతో వచ్చి ఈ పిండాలకి దండం పెట్టండి అంటారు, అది నియమం అది. అందుకే దేవాలయాల్లోకి అలా వెళ్ళకూడదు. ఇప్పటికూడా చాలామంది ఈ విషయాల్లో చాలా పొరపాటు చేసేస్తారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఇప్పుడు 10-12 కొండాలు నూతుల్లో స్నానం చేసే నియమాలు ఉంటాయి రామేశ్వరం వంటి వాటి చోట. అక్కడ నూతుల్లో స్నానం కోసం చుట్టూ తిరుగుతున్నాం, దేవ దర్శనం కోసం కాదు. కాబట్టి అక్కడ ఆ తడిబట్టలతో వెళ్ళవచ్చు. తర్వాత చాలా కొంతమంది దరిద్రులు అయిపోతున్నారు కలియుగంలో ముఖ్యంగా. ఎందుకో తెలుసునండి, తడిసిన గుడ్డలతో నూనెలో తడిసిన వస్త్రాలతో ఇంట్లో ప్రవేశిస్తే, ఇంట్లో బాత్రూంలో స్నానం చేశాక తుడుచుకోవాలి ఆ తడిగుడ్డలతో, ఇళ్ళంతా తిరగకూడదు, అలాగే గుళ్ళోకి తిరగకూడదు. తడిసిన వస్త్రాలతో నూనె కారే వస్త్రాలతో కనుక వస్తే లక్ష్మీదేవి కోపగించి భయంకర శాపమిచ్చి ఆ గృహస్థుని విడిచిపెడుతుంది. అటువంటి వాడు వచ్చే జన్మల్లో దరిద్రుడైపడతాడు. ఈ జన్మలో మేము ఎంత గించుకున్నా ఇల్లు కట్టుకోలేకపోతున్నామండి, లేకపోతే డబ్బు సంపాదించలేకపోతున్నాం, నిలబట్టలేదంటే వీళ్ళన్నీ ఈ పాపాలు చేసిన వాళ్ళట. అందుకే శుభ్రంగా స్నానం చేశాక లోపలిగా పొడి బట్టలు కట్టుకెళ్ళాలి, లేదా మంచి తువ్వాలు పొడి తువ్వాలు కట్టుకుని లోపలికి రావాలి. నీళ్లు కారుతున్న గొట్టలు వేసుకుని చిక్కు చిక్కు అని ఆ ఇల్లంతా తిరిగితే ఆ తర్వాత చెక్కులు ఉండవు ఏవాడికి, చిక్కులే తప్ప. తర్వాత మోకాళ్లపై వరకు కడుక్కున్నటువంటి బ్రాహ్మడు ఉన్నాడే చండాలుడు అవుతాడు. కాళ్ళు ఎప్పుడూ కూడా గుళ్ళోకి వచ్చినప్పుడు మోకాళ్ళ కింద భాగమే కడగాలి, మోకాళ్ళ పై వరకు కడుక్కుంటే వాడు చండాలుడే పుడతాడు పొమ్మన్నారు ఎప్పుడు కూడా. అందుకే గుళ్ళోకి వచ్చిన తర్వాత మరీ పైదాకానో వా స్నానం చేసినట్టు నీళ్లు గుళ్ళో వ్యర్థం చేయకూడదు, కింద భాగమే కడుక్కోవాలి. కాళ్ళకి కింద భాగమే, మోకాళ్ళ కిందే కడుక్కోవాలి. మోకాళ్ళకి పైభాగం కడుక్కోదలిస్తే స్నానం చేయమన్నారు వాడిని. పవిత్రుడైన సాధకుడు ఆసనం మీద కూర్చుని మాత్రమే ఆచమనం చెయ్యాలి, నిలబడి ఆచమనం చెయ్యకూడదు, నిలబడి తీర్థం తీసుకోకూడదు. అందుకే గుళ్ళో కూడా తీర్థం ఇచ్చినప్పుడు కొంచెం వంగి తీర్థం తీసుకుంటున్నాం, కారణం అది, కూర్చోడానికి అక్కడ కుదరదు కనుక. ఇలాంటి కడ్డీలు ఉంటే ఎక్కడ కూర్చుంటాం, కష్టం కదా, నడ్డి నొప్పిడుతుంది. అందుకని అటువంటిప్పుడు కొంచెం వంగి ఆ తీర్థం తీసుకోవాలి, పూర్తిగా నిటారుగా నిలబడి తీసుకోరాదు. ఇంటి దగ్గర అయితే ఆసనం మీద కూర్చోకుండా ఆచమనం చెయ్యకూడదు. సంయమనపూర్వకంగా భక్తిభావంతో వేదోక్త విధితో ఇష్టదేవతని పూజించాలి. సాలగ్రామం, మణి, మంత్రం, ప్రతిమ, జలం. మరి ఇంకొకసారి చెబుతున్నాం, సాలగ్రామం, తర్వాత మణి పూజ అని ఉంటుంది. ఇంతంత మణులు ఇస్తారు గణపతి సత్యనారాయణ స్వామి వారి పూజకి, సాధకులకి శిష్యులకి చిన్న మణి ఇస్తారు, మణి అనే పేరుతో స్ఫటికంలో ఉంటుంది అది. తర్వాత మంత్రం విగ్రహంలో, జలంలో, స్థలంలో, గోవు యొక్క పృష్ఠభాగంలో, గురువులో, అలాగే సద్బ్రాహ్మణుడిలో శ్రీహరినే చూడాలి అన్నారు. సాక్షాత్ ఆయనలో విష్ణు ఉన్నట్టే, మా గురువు గారు ఆయన విష్ణువే, లేక పురాణం చెబుతున్నాడు ఆయన, ఆయన సద్బ్రాహ్మడు, ఆయన విష్ణువే అని భావించాలి, పూజించాలి. తరువాత సాలగ్రామ జలం ఉంటుంది కదా, సాలగ్రామాన్ని అభిషేకం చేసినప్పుడు వచ్చిన నీరు, ఆ నీరు తల మీద ఇలా సంప్రోక్షణ చేసుకుంటే ఇంకా సమస్త తీర్థయాత్రలలో నదులలో స్నానం చేసిన పుణ్యం వచ్చేస్తుంది.